செய்வேனா முகந்தனா. என்னவெல்லாம் பகவான் சொல்லக்கூடாது அச்சது மனக்கு அனுப்பிவிட காலத்தம் லௌகிக்கு ఈ ప్రపంచం ఒక్కటే అనిపిస్తుంది. ఈ లోకం ఒక్కటే అని లౌకికి వాళ్ళ అనుభవంలో వాళ్ళకి ఎలా తెలుస్తూ ఉంటుందో అంతకంటే బలంగా అంతకంటే గట్టిగా భగవంతుడు ఒక్కడే భగవద్ అనుభవం ఉన్న వాళ్ళకి అంత స్పష్టంగా తెలుస్తుంది. అంటే దేహాభిమానం వాళ్ళకి ఈ దేహం ఒక్కటే అనే భావన ఎలా ఉంటుందో ఆత్మభావం ఉన్న వాడికి ఆత్మ ఒక్కటే అనే భావన కూడా అంత బలంగా ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కలిగిందో ఆ సాంఖ్యజ్ఞానం కలిగిందో ఆత్మ నుంచి ఎప్పుడైతే అనుభవంలోకి వచ్చిందో అది కడసారి జన్మ చివరి జన్మ. అయితే ఆత్మవిద్య ఎవరికి వస్తుంది, ఆత్మజ్ఞానం ఎవరికి కలుగుతుంది, ఆత్మానుభవం ఎవరికి కలుగుతుందంటే రాగం ఉన్న వాళ్ళకి కలగదు, వైరాగ్యం ఉన్న వాళ్ళకి కలుగుతుందని పెద్దలు చెప్తారు. రాగం మన మనసును కలుషితం చేస్తుంది. రాగం లేదు ప్రేమ లేదు, మన పనులు ప్రేమ కాదు రాగమే ఉంటుంది. రాగం మనస్సును కలుషితం చేస్తుంది, వైరాగ్యం మనస్సుని పవిత్రం చేస్తుంది, పరిశుద్ధం చేస్తుంది, యాదాత్రం చేస్తుంది. వైరాగ్యం రాగం మలినం చేస్తూ ఉంటుంది, మనస్సును మలినం చేసేది రాగం. కొంతమంది పెద్దలు చెప్తారు శైతానంలో మనం కూర్చున్నప్పుడు మన బంధువులు ఎవరైనా పోయినప్పుడు మన స్నేహితులు బంధువులు ఎవరైనా పోయినప్పుడు మన శ్మశానానికి పెడతాం. ఆ శ్మశానంలో కూర్చున్న 10 నిమిషాలు మనకి ఎంత వైరాగ్యంగా ఉంటుందో, మన ఇంట్లో మనం ఎన్ని కంఫర్ట్స్ మధ్య ఉన్నప్పుడు కూడా అంత వైరాగ్యం ఉన్న వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుందని పెద్దలు చెప్తారు. శ్మశానంలో కూర్చున్నప్పుడు ఎంత వైరాగ్యంగా ఉంటామో మన ఇంటికాడ కూడా మనకు అంత వైరాగ్యం ఉండాలి. ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా అప్పుడు వాడికి బుద్ధి అంతర్ముఖం అవుతుంది. అంటే మన జీవిత పరమావధి మోక్షం. నీకు నాకు ఏ మానవుడు ఏ వృత్తిలో ఉన్నారు జీవితానికి గమే మోక్షం. ధర్మాన్ని ఆచరిస్తే క్రమశిక్షణ కలుగుతుంది, క్రమశిక్షణ వల్ల బుద్ధి అంతర్ముఖం అవుతుంది. బుద్ధి అంతర్ముఖం అయితే మన బుద్ధిని భగవంతుడు తీసుకుని భగవంతుడి బుద్ధిని మనకి ఇస్తాడు. మన బుద్ధిని భగవంతుడికి ఇవ్వనుకుండా ఆయన బుద్ధిని మనం కూడా ఇవ్వడం. మన బుద్ధిని భగవంతుడికి ఇస్తే భగవంతుడు ఆయన బుద్ధిని తప్పనిసరిగా మనకి ఇస్తాడు. అంటే మన బుద్ధిలో ఏమున్నాయి, అహంకారం ఉంది, నమ్మకారం ఉంది, రాగద్వేషాలు ఉన్నాయి. మన బుద్ధిలో ఉన్న దోషాలు మన ఈ దేహానికి ఆ లోకానికి బాగా శక్తి పెడతాయి. అది ఈ బుద్ధిలో ఉన్న దోషాలు స్వర్గాలంటే నిరంతరము భగవంతుని స్మరణ వల్ల పెరుగుతాయి. బుద్ధి పోతే మానవుడు పతనం అయిపోతాడు, బుద్ధి పతనం అయితే మానవుడు పతనం అయిపోతాడు. అంటే మన బుద్ధిలో ఉన్నటువంటి వివేకం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ వివేకాన్ని చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి. అయితే వివేకాన్ని మనం పోషించుకుంటే ఆ వివేకవంతంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ లోకంలో ఎవరు పుణ్యాత్మంటే ఎవరి జీవితం అయితే వివేకవంతంగా ఉంటుందో, ఎవరి జీవితం అయితే ప్రశాంతంగా ఉంటుందో, ఎవరి జీవితం అయితే నిర్మాణాత్మకంగా ఉంటుందో, ఎవరి జీవితం అయితే నెగిటివ్గా కాకుండా ఎవరి యాటిట్యూడ్ అయితే ఎప్పుడు పాజిటివ్గా ఉంటుందో వాడి జీవితం ధన్యం, వాడికి మోక్షం కలుగుతుంది. అయితే ధర్మాన్ని ఆచరించాలన్నా మోక్షాన్ని సంపాదించాలన్నా వివేకంగా జీవించాలన్నా మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరాన్ని ఆరోగ్యంగా చూసుకోవాలన్నా శరీరాన్ని ఆరోగ్యంగా చూసుకోవాలంటే ఆహారంలో జాగ్రత్తగా ఉండాలి. ఆహారంలో జాగ్రత్తగా ఉంటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో ఆరోగ్యంగా ఉంటే ధర్మాన్ని ఆచరించవచ్చు, మోక్షాన్ని సాధించవచ్చు. అంటే ఏ ప్రయోజన నిమిత్తం మనం ఈ భూమి మీదకి వచ్చామో ఆ ప్రయోజనాన్ని నెరవేర్చుకోవచ్చు. భగవంతుడు ఒక్కటే అనే అనుభవం ఉన్నది ఒక్కటే అనే అనుభవం నీకు ఎప్పుడు కలుగుతుందంటే నువ్వు సాధన చేయగా 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 భగవంతుడు ఉన్నది ఒకటే అనే నిర్ణయం నీకు బాగా అది నీకు దృఢపడుతుంది. అంటే అజ్ఞానికి దేహానికి పరిమితమైన బుద్ధి ఎంత ద్రవంగా ఉంటుందో జ్ఞానికి ఆత్మబుద్ధి అంత ద్రవంగానే ఉంటుంది. అజ్ఞానికి లోకానుభవం ఎంత ద్రవంగా ఉంటుందో జ్ఞానికి ఆత్మానుభవం కూడా అంత ద్రవంగానే ఉంటుంది, అంత బలంగానే ఉంటుంది. ఎందుకంటే మనం ఆత్మకు దూరంగా ఉంటున్నాం, లోకానికి దగ్గరగా ఉంటున్నాం. అంటే రూపబుద్ధి నామబుద్ధి తగ్గితే మన ఆత్మకి దగ్గర. అంటే భగవంతుడు చెప్తాడు, ప్రీతి లేని కర్మలు, ఇష్టం లేని కర్మలు, ప్రేమ లేని కర్మలు చేయకండి. మనం ఏ కర్మ చేసినా ప్రీతిగా ఉండాలి, ఇష్టంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. అలా చేస్తే ఈశ్వర అనుగ్రహానికి పాత్రలు. అయ్యేది మన అరుణాచలం తిరుపతి కాశీ అయిన చిన్న చిన్న పోస్ట్ ఆఫీస్, మన హృదయం పెద్ద పోస్ట్ ఆఫీస్, ఈ హెడ్ పోస్ట్ ఆఫీస్ అవన్నీ చిన్న చిన్న పోయి యాత్ర దేశంలోని యాత్ర సరైన కూడా చిన్న చిన్న పోస్ట్ ఆఫీసులు. నీ హెడ్ పోస్ట్ ఆఫీస్ పెద్ద పోస్ట్ ఆఫీస్ నుంచి నీ చిల్డ్రన్ పోస్ట్ ఆఫీసులకు ఉత్తరాలు పెడతాడు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడంటే ఈ హెడ్ పోస్ట్ ఆఫీస్లో ఉన్నాడు, హృదయంలో ఉన్నాడు. భగవంతుడు అడ్రస్ ఎక్కడ అంటే మన హృదయంలో ఉన్నాడు. అయితే హృదయంలో ఉన్నాడు కానీ మన అనుభవానికి చెక్కటం లేదు, మన అనుభవానికి పట్టడం లేదు. ఎప్పుడూ మన బుద్ధిలో ఉన్న దోషాలు పోతే దానికి అంతర్ దృష్టి కలుగుతుంది. బుద్ధికి అంతర్ దృష్టి కలిగితే ఏ హృదయంలో అయితే ఈశ్వరుడు ఉన్నాడో అంత దూరం మన బుద్ధి వెళ్ళగలిగితే, వెళ్ళి అక్కడ ఉండగలిగితే అప్పుడు మనకి ఈశ్వర సాక్షాత్కారం. ఈశ్వర సాక్షాత్కారం కలిగాక తెలుస్తుంది మనవాయిని ఏదో ఉందనుకున్నాం, ఏదో ఉందనుకున్నాం, ఏది ఏది ఉన్నదంతా పరమేశ్వరుడు అనేటువంటి జ్ఞానం మనకు కలుగుతుంది. ఆ ఆత్మానుగ్రహం వస్తే, ఈశ్వరానుగ్రహం కలిగి వస్తే ఏ విషయాలైతే మనం ఈ భూమికి పట్టు ఉంచుతున్నాయో, ఈ లోకానికి పట్టు ఉంచుతున్నాయో, విషయ చంద్రానికి పట్టు ఉంచుతున్నాయో ఆ వేళ్ళన్నీ కూడా శరణన్నీ తెగిపోతాయి, ఆ శరణన్నీ కూడా తెగిపోతాయి. శరణాలు అన్నాడు ఈ లోపల ఉన్న తెర ఎప్పుడు పోతుందో ఎప్పుడు తీసేస్తారన్న. అంటే లోపల మనకు తెర ఆ తెర తలంపుడు తోడు తయారు చేశారు. ఓ రామాయి ఓ రామా ఓ వెంకటరమణ ఈ తెర ఎప్పుడు తిరిగిపోతుందని. అంటే ఈ అహంభావనే తలంపు ఇతర తలంపులు తోడు తయారు చేసినటువంటి ఈ తెర, ఈ తెర ఎప్పుడు చిరిగిపోతుంది నాకు. అది చిరిగిపోతే కదా రామాని దర్శనం అంటేదాన్ని. ఈ తెర తొలగాలి, ఈ అహంభావన తొలగాలి, ఈ దేహబుద్ధి తొలగాలి. తొలిగిన రోజును కదా, తిరుగున్నాడు కదా నీ యొక్క దర్శనం నాకు అయ్యేది అని చేరగా ఒక పాటలో పడతాడు. అనుగ్రహ శక్తి వెలుగులో వచ్చి అహం యొక్క పొట్టును సన్నగిల చేస్తుంది. అంటే ఎప్పుడైతే అనుగ్రహం బలంగా వస్తుందో నీ అహంభావం యొక్క పొట్టుని, అంటే దేహభావం యొక్క పొట్టుని, దేహబుద్ధి శరీరబుద్ధి శవబుద్ధి యొక్క పొట్టుని నెమ్మదిగా తొలగించేస్తుంది. లోపల ఈశ్వర అనుగ్రహం నీకు వస్తాను. ఏమి లేదు, మనం అహంకార నమ్మకారాల వల్ల, రాగద్వేషాల వల్లే మనకు లోపం ఎదురు అనిపిస్తుంది, భగవంతుడు అసత్యం అనిపిస్తుంది, లోకం సత్యం అనిపిస్తుంది. అలా ఎందుకు అనిపిస్తుందంటే మన ముందులో ఉన్న దోషాలు కాదు. అహాన్ని బలపరిచే వాసన ధ్వంసం చేస్తున్నావయ్యా. అంటే నీ మనసులో ఏవైతే లోకవాసనలు ఉన్నాయో, దేహవాసన, లోకవాసన, శాస్త్ర వాసన, నీ జ్ఞానంత పాండిత్యం ఉన్నా, నీ జ్ఞానంత ఐశ్వర్యం ఉన్నా, నీ వెనకాల ఎంతమంది జనం ఉన్నా, పరమేశ్వరుడు పట్ల ప్రేమ లేకపోతే, భక్తి లేకపోతే ఎన్నిపోయి సాటి కల్లా ఉంటామన్నమాట. మీ వెనకాల బాగా ధనం ఉందనుకోండి, జనం ఉన్నారనుకోండి, మీకు బాగా తీరుతుందనుకోండి, ఎన్నో ఉన్నా ఆ ఈశ్వరుడు పట్ల సజీవమైన విశ్వాసం, ఆ ప్రేమ, ఆ భక్తి, ఆ ఆప్యాయత మనకు లేకపోతే ఎండిపోయిన ముఖాలు, ఎండిపోయిన శరీరాలు ఎలా ఉంటాయి? ఆ హృదయం ఆ ముందు హృదయంలోకి వెళ్ళాలి. వెళితే సరిపోదు, అక్కడ ఉండగలగాలి, వెళ్ళాలి, ఉండాలి. అంటే మన ఇంటికే మనం ఎంత నానమనగా న్యాచురల్గా ఉంటున్నామో మన బుద్ధి కూడా మన హృదయంలో ఉండగలగాలి. ఆ అలా ఎప్పుడు ఉంటుందంటే మనకు వాసనల యొక్క జాగం తగ్గిపోయి బుద్ధి హృదయంలో నిలబడి ఉంటుంది. హృదయాభిముఖంగా బుద్ధి ప్రయాణం చేయటానికే, బుద్ధి ప్రయాణం చేయటానికే మన సత్పురుషులు సహవాసం సద్గంధ పఠనం ఏకయాత్ర చేయటం ఎన్నిట్లయితే ప్రయోజనం ఏంటంటే బుద్ధిని పవిత్రం చేసుకోవడం కోసం. మీరు భగవంతుని స్మరించడం వల్ల మహర్షులతోటి మహాత్ములతోటి పవిత్రులతోటి సహవాసం చేయటం వల్ల మీ బుద్ధి బాహ్యముఖానికి వెళ్ళదు, అంతర్ముఖంగానే ప్రయాణం చేస్తుంది, విషయ చింతన తగ్గుతుంది, ఆత్మచింతన పెరుగుతుంది. అయితే ఆత్మానుసంధానం వల్ల మీకు ఆ విలువ ఉంది. ఇప్పుడు ఆత్మ అనుసంధానం ఈశ్వరుని యొక్క అనుసంధానం ఈశ్వర స్మరణ విడిచిపెట్టకూడదు, ఈశ్వర స్మరణ విడిచిపెట్టకూడదు. ఈశ్వరుని స్మరించగా స్మరించగా ఈశ్వరుడికి ప్రీతి కలిగి ఈశ్వరుడు సంతోషం కలిగేసే కర్మ మనం చేయగా చేయగా భగవంతుని భగవంతుడి కోసం మనం చేస్తూ ఉంటే ఆయన అనుగ్రహానికి పాత్రలు మనం కోరుకుంటున్నానే ఆత్మజ్ఞానం మనకు కలుగుతుంది. మనం ఏదో ఒక విషయం మనసులో పెట్టుకుని భగవంతుని అర్చన చేస్తాం అనుకోండి, అలా కూడా చేయొచ్చు. కానీ ఈ వ్యాపారం అవుతుంది, దాన్ని భక్తి అవసరం. మనం మన భక్తి వ్యాపార భక్తి, తల్లిది ప్రేమ భక్తే, అనుగ్రహం సంపాదించుకోవడం కోసం పనిచేస్తున్నాం. మనకి భగవంతుడు కావాలా లేక ఆయన కల్పించిన సృష్టి కావాలా, మనం దేనికోసం ఈశ్వరుని ప్రార్థిస్తున్నాం, ఆయన అంతా కూడా మనంతా లోపల ఉండి అంతా చూస్తూనే ఉన్నాడు. దేవుడికి తెలియకుండా మనం ఒక పని కూడా చేయాలి. మనం చేసే ప్రతి పని కూడా భగవంతుడు చూస్తూ ఉంటాడు. అయితే భగవంతుడికి తెలియకుండా మనం చేసే పని ఏమీ లేదు, సర్వసాక్షి. తర్వాత మనం ఏదైనా పని చేసినప్పుడు అజ్ఞానాన్ని అహంకారాన్ని ఎదుర్కొండ పెట్టుకుని మనం పని చేయకూడదు. ముందు జ్ఞానాన్ని పెట్టుకుని, ముందు శాంతిని పెట్టుకుని, ముందు ధైర్యాన్ని పెట్టుకుని మన పని మొదలు పెట్టాలి. అహంకారాన్ని ముందు పెట్టుకుని మనం పని చేయకూడదు, అజ్ఞానాన్ని ముందు పెట్టుకుని మనం పని చేయకూడదు. జ్ఞానాన్ని ముందు పెట్టుకుని శాంతి ధైర్యము అది పెట్టుకుని పని మొదలు పెట్టాలి. ఏ పనైనా సరే అప్పుడు ఆ పని సక్సెస్ అవుతుంది. ఎవరి మీద కోపం వచ్చి మనం పని మొదలు పెడతా పని అవుతుంది. శాంతి ఉండాలి, జ్ఞానం ఉండాలి, ధైర్యం ఉండాలి, ఇవన్నీ మనం యూచుకుని పని చేయాలి. అప్పుడు ఆ పని సక్సెస్ అవుతుంది. ప్రపంచంలో చెడ్డలంటే ఏమి లేవు, ఉంటే చెడ్డ. ప్రపంచంలో దోషాలంటే ఏమి లేదు, ఉంటే దోషం. మన భారతదేశంలో కాదు, ఎక్కడికి వెళ్ళి చూడండి, ఇన్ని రకాల చెడ్డలు, ఇన్ని రకాల దోషాలు, ఇన్ని రకాల పాపాలు. ఒంటే పాపం, ఒంటే దోషం, ఒంటే చెడ్డ. అదేంటంటే అజ్ఞానం. అజ్ఞానం ఏదో నాకు అజ్ఞానం ఇంకా పోలేదని అంటారు చాలా మంది. అంటే వాళ్ళు అజ్ఞానం కాదని వాళ్ళకి తెలుస్తుంది. నాకు ఇంకా అశాంతి పోలేదండి అంటారు. ఏదో మీరు చెప్తున్నారని ఇంకా నేను కుదిరి పడలేదండి అంటారు. అంటే అజ్ఞానం మనకు కాదు, అజ్ఞానం మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అజ్ఞానాన్ని ఎప్పుడైతే తొలగించుకోవడం, అంతకంటే చెడ్డం లేదు, అజ్ఞానమే చెడ్డ. అది తొలగిపోతే అన్ని చెడ్డల నుంచి మనం బయటకు వస్తాం. అంతే దోషం వల్ల అజ్ఞానం. అంటే ఒక అజ్ఞానం మనం కాదు కాబట్టి దాన్ని తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. మనం శాంతిగా ఉంటామనుకోండి, ఈ శాంతి పోవాలని అనుకోండి, అది మనమే కాదు. మనం జ్ఞానంగా ఉంటామనుకోండి, ఈ జ్ఞానం పోవాలని మనం అనుకోం, అదే మనం కాదు. మనం వివేకంగా ఉంటామనుకోండి, ఇది పోవాలని మనం అనుకోం, అదే మనం కాబట్టి. మనం ఎప్పుడైనా అశాంతిగా ఉంటామనుకోండి, ఎలాగో తొలగించుకోవటం, ఎలాగో తొలగించుకోవటం అంటాం. ఏం చేయాలి, మనం కాదు కాబట్టి. అజ్ఞానం ఏమండి, అజ్ఞానం మనం చాలా బాధ పెట్టేస్తుంది, ఎంత ప్రయత్నం చేసిన అజ్ఞానం పోవటం లేదు అంటారు కొంతమంది. అంటే అజ్ఞానం వారి చేత చూడబడుతుంది. అంటే అజ్ఞానాన్ని చూడటానికి కూడా నా లోపల ఎవరో ఉన్నారు. అజ్ఞానాన్ని చూసేవాడిని నేను కానీ అజ్ఞానం నేను కాదు. అంటే అజ్ఞానం తొలగించుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అంటే ప్రపంచంలో ఉన్న చెడ్డల్లో వెళ్ళిపోయి చెడ్డాన్ని అజ్ఞానం దాన్ని ఎవరైతే తొలగించుకుంటున్నాడో వాడు జ్ఞానసింహాసనాన్ని అధిష్ఠిస్తాడు, వాడు ఆత్మజ్ఞానం పొందుతాడు, ఆత్మసుఖాన్ని అనుగ్రహిస్తాడు, మోక్ష సామ్రాజ్యానికి అధిపతి అవుతాడు, వాడు ఈ జన్మ మరణ చక్రంలోకి రాడు. అంటే నీకు నువ్వు సత్కర్మను ఆచరిస్తూ ఉంటారు, వివేకంగా జీవిస్తూ ఉంటారు, భగవంతుని బలాలంగా నీ బుద్ధిని నిలబెట్టుకుంటూ ఉంటే ఏదైతే నేను నేను అని అంటున్నావు, ఆ నేను అని వృత్తి నశిస్తుంది. ఈ దేహగతమైన నేను నశిస్తుంది. అంటే శరీరం మరణించిన తర్వాత ఏదైనా ప్రయాణం చేస్తుందో, ఏదైనా ప్రయాణం చేస్తుందో ఆ నేను నశిస్తుంది. ఈ మధ్యన ఒకరు అన్నారు, కానీ ఎవరికైనా ఒకరికి వండకూర్చుని డబ్బు ఉందనుకోండి, ఏదైనా పొరపాటు చక్కగా చిరిగిపోయింది అనుకోండి, అడిచి అక్కడ కొడుకుని చక్కగా చిరిగిపోయింది అనుకోండి, వాళ్ళు ఏమైనా బాధపడతారని నన్ను అడిగాడు. 100 కోట్లు డబ్బు ఉన్నవాడికి ఎప్పుడైనా చక్కగా చిరిగిపోతే ఆడెందుకు బాధపడతాడండి, ఏమి లేని వాడు బాధపడతాడు చక్కగా చిరిగిపోతే, 100 కోట్లు ఉన్నవాడు ఎందుకు బాధపడతాడు అని నన్ను. అలాగే మహాజ్ఞానులు కూడా శరీరం చిరిగిపోతే వాడు ఏం బాధపడతాడు, 100 కోట్లు డబ్బు ఉన్నవాడు ఎప్పుడైనా చక్కగా చిరిగిపోతాడు బాధపడ్డాడు, అది చాలా చిన్న విషయం అంటే. అలాగే మహాజ్ఞానికి ఏ మనుషులకి యోగులకి శరీరం పోయినా వాడికి ఏమనిపించారు, జ్ఞానం నేను వాడికి మట్టికి శరీరం పోతే, మమ్మల్ని బహుదేవ వాడికి చొక్కలు పోతే ఎంత బాధపడతాడు, అజ్ఞానం ఎంత బాధపడతాడు శరీరం పోయినప్పుడు. జ్ఞాని శరీరం పోయినప్పుడు ఏం బాధపడ్డాం, వాడికి ఏం అనిపించకపోతే, కానీ 100 కోట్లు ఉన్న వాడికి చొక్కా జరిగిపోతే ఎలా ఉంటుందో మహాజ్ఞానికి శరీరం పోయినప్పుడు కూడా అలాగే ఉంటుంది. మన లోపల ఏదైతే నేనుగా వ్యక్తం అవుతుందో, ఏదైతే అహంభావనగా అజ్ఞానంగా అహంకారంగా ఏదైతే వ్యక్తం అవుతుందో, ఆ నేనుని తొలగించుకోవటానికి, ఆ నేనులోంచి మనం విడుదల పొందటానికి 2 మార్గాలు చెప్తారు. 1 విచారణ, 2 శరణాగతి. విచారణ జ్ఞాన మార్గం అన్నారు, శరణాగతిని భక్తి మార్గం అన్నారు. రామానుజులు ఏమన్నారంటే ఉన్న గతంలో ఉంటే శరణాగతి అన్నారు. అందుచేత నేను చెప్తున్నాడంటే తాను శరణాగతి అయితే కృష్ణ చేసేవాడు కానీ ఆలోచించవలసిన వాడు కానీ ఎప్పుడూ ఉండదు. నువ్వు శరణాగతి మార్గంలో ప్రయాణం చేసిన అంటే శరణాగతి మార్గంలో ఉన్నవాడు నీ భగవంతుడి చూడు ఎలా అంటాడంటే, నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం అంటాడు. వాడు ఏ పరిస్థితుల్లో ఉన్నా, వాడు అనుకూలమైన పరిస్థితుల్లో ఉన్నా, వాడి జీవితం ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నవాడికి ఏమనిపించింది, భగవంతుడి సంకల్పం అనుకుంటాడు. వాడి మనస్సుకి ఏమి శోభ కలగదు, మనస్సుకి ఏమి అశాంతి కలగదు, వాడిని గొప్ప ముట్టుకోడు ఎవడు శరణాగతి పొందినవాడు. ఈ లోపల నుంచి ఒక నేరుడే మృత్యు వస్తాడు. శోకం పెంచుకుని సమగ్రంగా జీవించి, సమగ్రంగా అభ్యాసం చేసి, సమగ్రమైన వైరాగ్యాన్ని పెంచుకుని నువ్వు శోకం పెరిగి బరువు పెరిగి ఆ మూలం యొక్క మూలకలం యొక్క మూలంలోకి వెళ్ళి అక్కడ ఉన్న ఆ మూలకలం నశిస్తుంది. అది జ్ఞాన మార్గం నీకు ఇష్టమైతే మీరు అలా చేసుకోండి. అది ఇష్టం లేకపోతే, నీకు భక్తి మార్గం ఇష్టమైతే, మనకంటే ఒక అతీతమైన శక్తి ఉంది, హయ్యర్ పవర్ ఒకటండి, రమేశ్వరుడు ఒకడున్నాడు, కంట్రోల్ అనేది ఒకడున్నాడు, మనందరం వాడి చేతిలో ఉన్నాం బొమ్మలాగా. అంచేత వాడి మనకంటే ఒక అతీతమైన శక్తి ఉంది కాబట్టి, మన శరీరం పుట్టక ముందు ఆ శక్తి ఉంది, మన శరీరం మరణించిన తర్వాత కూడా ఆ శక్తి ఉంటుంది, ఇప్పుడు ఉంది, మరి ఎప్పుడు ఉంది. ఆ శక్తిని శరణాగతి వేడుకుంటే నా భారం అంతా నీదే అని ఆ శక్తిని శరణాగతి వేడుకున్న ఈ దేహగతమని నేను నశిస్తాను. శరణాగతి మార్గంలోనే అజ్ఞానం నశిస్తుంది, జ్ఞాన మార్గంలోనే అజ్ఞానం నశిస్తుంది, స్వార్థం లేకుండా పనిచేయటం వల్ల కూడా అజ్ఞానం నశిస్తుంది. నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేసినా ఈ దేహగతమైన నేనులోంచి, ఈ విద్యా నేనులోంచి విడుదల పొందటమే నీ జీవిత గమ్యం. ఎందుచేతంటే ఎప్పుడైతే ఈ విద్యా నేనులోంచి, దేహగతమైన నేనులోంచి నీ శరీరం మరణించిన తర్వాత ఏమైనాయితే ప్రయాణం చేస్తున్నావు, ఆ నేనులోంచి విడుదల పొందటమే మోక్షం, అదే నిర్వాణ స్థితి, అదే వాడే నిజమైన సుఖి అవుతారు. ఈ లోకంలో నిజమైన సృష్టి ఎవరంటే జ్ఞానం ఎవరికైతే నశించిందో వాడే నిజమైన సృష్టి. మీకు ఎంత ఐశ్వర్యం ఉన్నా, మీకు ఎంతమంది జనం ఉన్నా, ధనమున్నా, కీర్తున్నా, ఆ జ్ఞానం కనుక నశించకపోతే మనిషి కూడా నేడొచ్చినట్టు దుఃఖం, విషాదం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. సోముడు వారితో ఏమన్నాడంటే, లక్ష్మణుడు నువ్వు ఎలా చేస్తే నేను అలా చేస్తాను, నన్ను పెద్దవాడిని చేయి, నువ్వు ఎలా చేయమంటే అలా చేస్తాను, అంతేకాని నువ్వు ఆలోచించి చెయ్యను, నా మీద ఏం పెట్టదు, నేను నీకు శరణాగతి చెందాను, నువ్వు ఎలా చేయమంటే నేను అలా చేస్తాను, ఆలోచించి చేయమని నాకేం చెప్పు, నువ్వు ఎలా చేయమంటే అలా చేస్తాను, అది శరణాగతి మార్గం. భగవంతుడు ఎలా చేస్తే అది నడుచుకోవడం శరణాగతి మార్గం, దాన్ని శరణాగతి మార్గం అంటారు. ఆ శరణాగతి మార్గాల్లో కూడా నీకు జ్ఞానం కలుగుతుంది. శరణాగతి మార్గం ద్వారా కూడా నీకు జ్ఞానం కలుగుతుంది. ఇది ఒకేసారి పరిపూర్ణంగా సాధ్యం కాకపోవచ్చు. కొంచెం కొంచెం శరణాగతి అలవాటు చేయాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి. మనం అభ్యాసం చేయగా చేయగా అన్నీ సాధ్యం. సాధకుడికి అసాధ్యం అంటే ఏం లేదు. సాధకుడు ప్రయత్నం చేస్తుంటే, సాధన చేస్తుంటే అన్ని సాధ్యం అవుతాయి. అందులో సందేహం లేదు. సాధన చెయ్యాలి, స్వప్రయత్నం, చాలా పరిపక్వం, ఈశ్వరకత. మనం పని చేసుకుంటూ వెళ్ళాలి. పని చేసుకుంటూ వెళితే మన చేతిలో మనం చేయగలం కాబట్టి చేసుకుంటూ వెళ్ళాలి. వచ్చేది ఏదో వస్తుంది, రాని ఏదో రాదు. మనం నిస్వార్థంగా కనుక పని చేసుకుంటూ వెళుతూ ఉండాలి. ఏది ఆ మోక్షం కూడా అపేక్షించక్కర్లేదు. అపేక్షించకపోతే అది రాదని కాదు, అది ఎప్పుడు రావాలో, ఎక్కడ రావాలో, ఎలా రావాలో అది ఈశ్వరుడు నిర్ణయిస్తాడు. మనం అపేక్షించక్కర్లేదు. మనం అపేక్షించేది మాత్రం చేత మనకి ఏది రాదు. మనకున్న అర్హతను బట్టి, యోగ్యతను బట్టి మనకు ఏదైనా వస్తుంది. కానీ మన అర్హత లేనప్పుడు, మనకు యోగ్యత లేనప్పుడు అపేక్షించినా కోరికుండా మనకేమి రాదు. మీకు గౌరవం ఉండొచ్చు, అక్కడ ధనం ఉండొచ్చు, జనం ఉండొచ్చు, ఎన్ని అధికారం ఉండొచ్చు, ఎన్నో నీకు ఇముడ్చుకోవాలి. ఆ ఇముడ్చుకునే శక్తి కనుక నీకు లేకపోతే ఈశ్వరానుగ్రహం నీకు దైవానుగ్రహం నీకు కలగదోయ్యా. దైవానుగ్రహం ఇముడ్చుకునే శక్తి ఉండాలి, ఆ సహనం ఉండాలి. అంటే ఎవరికైతే టాలరెన్స్ ఉందో, ఎవరికైతే సహనం ఉందో, వాడికి మాత్రమే హృదయం యొక్క లోతులు పెరుగుతాయి. అంటే మనం పని ఎలా చేయాలంటే, ఇంక ఏదో చేయడం కాదు, ఎలా పని చేస్తే దేవుని అనుగ్రహానికి పాత్రులు అవుతామో అలాగే తెలుసుకుని చెయ్యాలి. ఈ మధ్య ఒక పెద్ద మనిషి అన్నాడు, నేనేం సాధన చేయటం లేదండి. కారణం ఏంటంటే, నాకున్న అహంకారం అన్న ప్రభాకాన్ని ప్రదర్శించడానికి నాకు కలిగించాల్సిన లేదు. ఇంకా నాకు సాధన ఏంటన్నాడు, ఏక ప్రారంభాన్ని బట్టి మీకు ఏదో వచ్చేది వస్తుంది, రాని ఏదో రాదు. నువ్వు కోరిక లేకుండా, భయం లేకుండా నువ్వుంటే నీ కుటుంబ పరిస్థితులు కానీ, సామాజిక పరిస్థితులు కానీ నీకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా నువ్వు హ్యాపీగా, హ్యాపీగా, పీస్గా, శాంతిగా, సుఖంగా ఉండవచ్చు. రెండు ఉండకూడదు, ఒకటి కోరిక, రెండు భయం. కోరుకున్నా నీకు దుఃఖం వస్తుంది, భయం ఉన్నా నీకు దుఃఖం వస్తుంది. అంటే కోరిక లేకుండా, భయం లేకుండా నువ్వు చేసుకుని నీ చేతిలో ఉన్న పనైతే నువ్వు చేసుకుంటాంటే, సామాజిక పరిస్థితులు కానీ, నీ కుటుంబ పరిస్థితులు కానీ నీకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా నువ్వు శాంతిగా ఉంటావు, సుఖంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. అప్పుడు నీకు దేహం ఉన్నా ఒకటి, దేహం పోయినా ఒకటి. దేహం ఉండటం వల్ల నీకు లాభం లేదు, దేహం పోవటం వల్ల నీకు వచ్చే నష్టం లేదు. కృష్యము లేనివాడు కృతకృత్యు. ఆంజనేయ స్వామి కృతకృత్యు, ఆయనకి సొంత పని అంటే ఏం లేదు. అంటే భగవంతుడి పనే తన పనే, కానీ ఆంజనేయ స్వామికి సొంత పని అంటే ఏం లేదు. అంటే దాని ధన్యుడు ఆయన కృతకృత్యు. అంటే భౌతికమైన పదార్థాలు ఏమిచ్చి కూడా ఆంజనేయ స్వామిని మనం సంతృప్తిపరచలేదు. ఇంచేదంటే ఆయన రాముడు తప్పించి లోపంలో ఉన్న వస్తువులు ఏం అవసరం లేదు. అంటే భగవంతుడు అనుగ్రహమే ప్రధానం భక్తుడికి. అనుగ్రహం సంపాదన కోసమే జీవిస్తాడు, అనుగ్రహం సంపాదించడం కోసమే జీవిస్తాడు. కానీ వాడికి ఇంకో ప్రయోజనం ఉండదు. లోకానికి సంబంధించిన హెచ్చు తగ్గులు వాడికి ఏం అక్కర్లేదు, అప్సర్ డౌన్స్ వాడికి అక్కర్లేదు. వాడికి తనదంటూ ఏమి ఉండదు. కేవలం వాడు పని చేసినా, మాట్లాడినా భగవద్ అనుగ్రహం కోసమే, కానీ తనదంటూ ఉండదు. ఎక్కడైతే జ్ఞాని కూర్చున్నాడో, ఎక్కడైతే ఆత్మానుభవం ఉన్నవాడు, చైతన్య అనుభవం ఉన్నవాడు ఎక్కడైతే కూర్చున్నాడో, ఆ పరిసరాలన్నీ చల్లగా ఉంటాయి, ప్రశాంతంగా ఉంటాయి. ఆ శాంతి తరంగాలు, కాంతి తరంగాలు ప్రవహిస్తూ ఉంటాయి. నీ ప్రయత్నం లేకుండా నీ మనసులన్నీ చల్లబడిపోయి చాలా మంది ఏమనుకుంటారంటే, భగవంతుడు లేడు లేడు అనుకుంటారు. భగవంతుడు లేడని చెప్పేవాడు హృదయంలో కూడా భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడని చెప్పేవాడు హృదయంలో కూడా భగవంతుడు ఉన్నాడు. అయితే వాయులోని వ్యక్తం కాదు, నీలోని వ్యక్తం కాదు. ఎవరిలో భగవంతుడి వ్యక్తం అవుతాడంటే, దేహభావన తగ్గించుకుంటూ దైవభావన ఎవరైతే పెంచుకుంటున్నాడో వాడి ఉపాధి ద్వారా దేవుడి వ్యక్తం అవుతాడు. నాలో దేవుడు ఉన్నాడు, నాలో దేవుడు ఉన్నాడు, మీరు దేవుడు ఉన్నాడు, అందరిలోనే దేవుడు ఉన్నాడు. ఇందు గలదు, ఇందు లేదని సందేహమే ఎవరదు అన్నారు, అద్వైతానుభవం పొందమన్నారు, నీవు నేను లోకం భగవంతుడు అంతా ఒకటే ముద్ద అన్నాడు. ఆ ముద్ద ఎక్కువ జ్ఞానికి ముద్దుగా ఉంటుందని చెప్పాడు. అయితే అందరి హృదయంలోనూ మహాజ్యోతి స్వయం ప్రకాశంగా ఉన్నారు. ఈ సూర్యుడితోటి చంద్రుడితోటి ఏది సంబంధం లేకుండా, పంచభూతాలతో సంబంధం లేకుండా స్వతంత్రంగా ఉన్నారు. మన దేహంతో మన అహంభావంతో ఇసుమంతయు ముళ్ళంతయు చింతాకంతయు సంబంధం లేకుండా స్వతంత్రంగా ఉన్నాడు. అయితే వాడు మనలో వ్యక్తం కావటం లేదు, ఉన్నాడు కానీ వ్యక్తం కావటం లేదు. ఎవరిలో వ్యక్తం అవుతాడంటే దేహభావన తగ్గించుకుంటూ దైవభావన పెంచుకుంటూ వెళితే, దానికోసం కృషి చేసుకుంటూ వెళితే ఆ ఉపాధి ద్వారా దేవుడు వ్యక్తం అవుతాడు. అంటే అజ్ఞానికి దేహబుద్ధి ఎంత ధైర్యంగా ఉంటుందో, ఎంత గాఢంగా ఉంటుందో, జ్ఞానికి ఆత్మబుద్ధి కూడా అంతే గాఢంగా ఉంటుంది. వీడి అనుభవం మీకు ఎంత నిజంగా కనిపిస్తూ ఉంటుందో, వాడి అనుభవం వాడికి అంతే నిజంగా కనిపిస్తుంది. ఇప్పుడు మీద చెయ్యి వేస్తే కాదని మీకు ఎవరైనా చెప్తారనుకోండి, మీరు నమ్మరు. అది మీ అనుభవం. అదేమిటది? అది మీ అనుభవం. మీకు కొంచెం ఇక్కడ భగవాన్ చెప్పింది ఏంటంటే, ఆ లోపలున్న అనుభవం మీకు కొంచెం క్షణంకి నెమ్మదిగా మీరు కొంచెం అనుభవాన్ని పట్టుకుంటే, మీ బుద్ధి అనుభవాన్ని కొంచెం రుచి చూస్తుంటే అది బయట తిరిగి ఆపుచేస్తుంది. అయ్యా కంగారు పడకండి అంటున్నారు. మీ హృదయంలో ఉంటుంది శాంతిని, మీ హృదయంలో ఉంటుంది సుఖాన్ని ఎప్పుడైతే బుద్ధి కొంచెం రుచి మరిగిందో, బుద్ధి ఎప్పుడైతే కొంత చూస్తాడో, హృదయంలో ఉన్న సుఖాన్ని ఎప్పుడైతే బుద్ధి కొంచెం రుచి అబ్బో, ఆ స్వతంత్రంలో ఉన్నటువంటి సుఖాన్ని, ఆ శాంతిని, ఆనందాన్ని, ఆ పరమానందాన్ని, ఆ పరమాత్మని ఎప్పుడైతే బుద్ధి రుచి చూసిందో, అప్పుడు బాహ్య ముఖానికి వెళ్ళడం దానంతరదే తగ్గిపోతుందా? మీరు జంటినా అది బయట కలగదు. ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళమని జంటినా మీ బుద్ధి అవుతుంటుంది. కానీ అనుభవం కొంత దొరికితే, హృదయంలో ఉన్న శాంతి కొంత రుచి దొరికితే బుద్ధికి దాన్ని బయటికి జంటినా బుద్ధి బయటికి వెళ్ళదని పెద్దలు చెప్తారు. ప్రతిమా అని ఒక అమ్మాయి విశాఖపట్నంలో మనకు కనిపించింది. రైల్వే స్టేషన్కి వచ్చిన అమ్మాయి నన్ను చూడటానికి, అమ్మాయి పేరు ప్రతిమ. ఇంకొక రెండు నిమిషాల్లో బండి కదులుతుంది. నా దగ్గరికి వచ్చింది నాన్నగారు, నాకు మీరు చేతులు ఉన్నాయి, మీరు మీ చేతులతో ఎప్పుడు మంచి పనులు చేసేది వచ్చి నన్ను అనుగ్రహించండి అని ఎంత గొప్పగా అడిగింది అనిపించింది. నేను అది చేతులు నా వంట చూపించా అమ్మాయి, అమ్మాయికి 30 సంవత్సరాలు ఉంటాయి. ఆ చేతులు నా వంట, ఈ రెండు చేతులు నా వంట చూపించి, నాన్నగారు మీ దగ్గర నుంచి నేనేం ఆశించడం లేదు, మీ రెండు చేతులతో ఎప్పుడూ నాకు మంచి పనులు చేసే అదృష్టాన్ని కలగజేయండి, ఆ మంచి పనులు చేసేటట్టుగా అనుగ్రహించండి అంటే నేను కోరేది. ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నాను. పెద్ద పెద్ద పనులు చేయక్కర్లేదు, కొంచెం ధర్మాన్ని కొంచెం ఆచరించిన, ధర్మాన్ని కొంత క్రమశిక్షణ, ఎంతో కొంత మీరు క్రమశిక్షణగా జీవించగలిగితే, పెద్ద పెద్ద నరక లోకాలకి వెళ్లకుండా, చీకటి లోకాలకి వెళ్లకుండా, ప్రమాదాలుగా పడకుండా, మహాభయంకర పరిస్థితుల నుంచి మీ ధర్మం మిమ్మల్ని విడుదల చేస్తుంది. మనం చేయగలిగిన ధర్మం ఆచరిస్తే, మనం ఉండగలిగినంత క్రమశిక్షణతో ఉండగలిగితే, ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్లకుండా మనం అందులోకి విడుదల పొందొచ్చు, చీకటి లోకాలకి వెళ్లకుండా బయటపడవచ్చు. అంటే ప్రతి మానవుడు ఏమనుకుంటాడంటే, తన అనుభావన తగ్గ, తన అనుభావమే చాలా గొప్పది అనుకుంటాడు. ప్రతి ఏ మనిషికి ఆ మనిషి తనకున్న అజ్ఞానం, తనకున్న అహంభావం వాడికి తీయదనుకుంది. మీ పెద్దలు చెప్పిన మాటలు శ్రవణం చేస్తే, శాస్త్రాన్ని శ్రవణం చేస్తే, ఒకసారి ప్రపంచ చరిత్రను ఒకసారి నువ్వు తిరగేసి చూస్తే, మీ అహంభావంలో ఏమి లేదని, మీ అహంభావానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నావో, అది నీ తెలుగు తక్కువ జనం వల్ల, నీ అమాయకత్వం వల్ల నీ అహంభావానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నావని నువ్వు అనుకునేంత ప్రాముఖ్యత దానికి ఏమీ లేదని. మీరు పెద్దల్ని సేవించటం వల్ల, సత్పురుషుల్ని సేవించటం వల్ల, శాస్త్రాన్ని శ్రవణం చేయటం వల్ల మీకు అభివృద్ధి కలుగుతుంది. ప్రతి వారికి నేను చాలా గొప్ప, ఎవరి అనుభవం వాడికి తీయగా ఉంటుంది, వాడు వారి అనుభవాన్ని బట్టి నేను చాలా గ్రేట్నాన్ని ఇది అనుకుంటా ఉంటాడు. కాకపోయినా మీకు అనుకుంటాను, అంటే తన అనుభవంలో తన అజ్ఞానంలో ఏదో విశేషం ఉందని అనుకుంటా ఉంటాడు. అందులో విశేషం ఏమీ లేదని పెద్దల చెబుతానికి నేను వింటే కదా, అందులో విశేషం ఏం లేదని నేను తెలిసేది. అంతవరకు నాలో ఏది ఉంది, నాలో ఏది ఉంది, ఏదో ప్రత్యేకంగా అనుకుంటాం. నువ్వు భగవంతుడి కంటే భిన్నంగా ఉన్నావా, భగవంతుడి కంటే వేరుగా ఉన్నాను, భిన్నంగా ఉన్నాను అనుకుంటాను, నీకేదో నాకేదో ప్రత్యేకంగా అనుకుంటున్నావు. మనం చూడండి, దేహాన్ని శుభ్రంగా ఉంచుకోవాలనుకుంటాం, మనం చిన్న చిన్న విషయాలు మిస్ అయిపోతున్నాం. మనం శరీరాన్ని చాలా శుభ్రంగా ఉంచుకోవాలనుకుంటాం, కానీ ఆ శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకోవాలనుకుంటున్నామో మన మనస్సుని బుద్ధిని కూడా అంత శుభ్రంగా ఉంచుకోవాలనే సంకల్పమే మనకు రావుతుంది. శరీరాన్ని రెండు పూటలు స్నానం చేస్తాం, మంచి మంచి బట్టలు వేస్తాం, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలనుకుంటున్నాం, మంచిది. కొండ పైన శుభ్రంగా ఉంచుకోవడం మంచిదే, కానీ లోపల కూడా శుభ్రంగా ఉండాలన్న సంగతి మనకు తెలియటం లేదు. మనస్సు లోపల పనులు తదిపడ పనిముట్టే మనస్సుని అంతఃకరణము అంట. అంతఃకరణం అంటే లోపల పనిముట్టే, అది కూడా ఒక పనిముట్టు అంటే నీ దేహాన్ని ఎంత శుచిగా ఉంచుకోవాలనుకుంటున్నావో, ఎంత శుభ్రంగా ఉంచుకోవాలనుకుంటున్నావో, నీ లోపల పనిముట్టిన మనస్సును కూడా అంత శుచిగా పవిత్రంగా అర్థం చేసుకోవాలి. అలా శుచిగా ఉంటేనే అది పాల్చబడుతుంది, లేకపోతే అది పాల్చబడుతుంది. ప్రపంచంలో ఎందుకు పరికరణ ఏదంటే అహంభావన. కానీ అహంభావన మనం ఏం చేస్తాం, దాన్ని డెకరేట్ చేస్తాం. ఏదైతే తొలగించుకోవాలో, ఏ అజ్ఞానాన్ని అయితే తొలగించుకోవాలో, దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం మారి దాన్ని ముస్తాబు చేస్తాం, డెకరేట్ చేస్తాం. మంచి లోపల ఉండి, చెడు లోపల ఉండి, పుణ్యము లోపల ఉండి, పాపము లోపల ఉండి, అన్నిటికీ ఈ నిద్య నేను ఆ మూలకలంపు, ఈ దేహము నేనని ఆ మూలకలంపు మీద ఇదంతా ఆధారపడతాను. అన్ని లోపల ఉన్నాయి, పుణ్యాలు పాపాలు రాగాలు ద్వేషాలు విషయాలు అయిష్టాలు ఇవన్నీ లోపల ఉన్నాయి. ఇవన్నీ దేని మీద ఆధారపడున్నాయి, ఆ మూలకలంపు మీద ఆధారపడున్నాయి. అంటే ఆ మూలకలంపుని ఇతర తలంపుల్ని మనస్సుని పిలుస్తారు మన వాళ్ళు. అన్ని తలంపుల్లోని అడుగునన్న తలంపు, మొదటి తలంపు, ఆది తలంపు, ప్రథమ తలంపు, ప్రధాన తలంపు, ఆ మొదటి తలంపులను దేహంతో తాదాత్యం పొందుతుంది. ఆ మొదటి తలంపుని మన పెద్దవాళ్ళు అహంభావన అని పిలుస్తారు. మిగతా భావాలన్నీ అహంభావన మీద వేసే వస్తాయి. అహంభావన కనుక అణగిపోతే మిగతా భావాలు కూడా అణగిపోతాయి. నేను భక్తి మార్గంలో ప్రయాణం చేసినా, లేదా జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసినా, లేదా మరొక కర్మ మార్గంలో ప్రయాణం చేసినా, అంటే కర్మను యోగంగా నేను చేస్తున్నప్పటికీ, ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పటికీ, మీ గురు ఎవరైనప్పటికీ, మీ మతం ఏదైనప్పటికీ, మీరు అనుసరించే పద్ధతి ఏదైనప్పటికీ, మనసులో కనుక కల్మషం ఉన్నవాడికి ఏది రాదు. మనసులో కల్మషం కనుక ఉంటే ఏ మార్గంలో వాడు ప్రయాణం చేసినా సక్సెస్ అవ్వదు. ఎంతమంది సిన్సియారిటీ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, డివోషన్ ఉండాలి, అర్పణ భావం ఉండాలి. అహంభావంలో అల్పత్వం నీకు తెలియాలి, అప్పుడు దాన్ని తొలగించుకోవడం నువ్వు ప్రయత్నం చేస్తావు. అహంభావంలో అల్పత్వం నీకు తెలియకపోతే దాన్ని తొలగించుకోవడం నువ్వు ప్రయత్నం చేయచ్చు. దాని అల్పత్వం యొక్క తెలియటానికే నీకు శ్రవణ భక్తి అవసరం. నువ్వు మోక్షం అంటే ఏమిటి, దేహం చనిపోక్కర్లేదు. భగవాన్ చెప్పేవాడు నీకు దేహం చనిపోతే మోక్షం రాదు, దేహాభిమానం పోతే మోక్షం వస్తుంది. దేహం చనిపోవటమే నీకు మోక్షం రాదు, దేహం ఉండగా దేహాభిమానం మరణించాలి, దేహాభిమానం నశించాలి. దేహాభిమానం నశిస్తే దేహం ఉన్నా నీకు జీవన్ముక్త స్థితి వస్తుంది. ఇప్పుడు మీరు కూడా గురువుడు అయిపోవచ్చు. ఎలా అయిపోవచ్చు అంటే, ఎవరికైతే తన లోకంలో ఉండగా, తన దేహంలో ఉండగా, ఆ హృదయంలో ఉంటుంది ఆత్మ సుఖాన్ని, ఆత్మశాంతిని, ఆత్మ యొక్క వైభవాన్ని ఎవరైతే అనుభవిస్తున్నాడో వాడు మాత్రమే గురువుగా ఉండటానికి యోగ్యుడు అని. దేహంలో ఉండగా, లోకంలో ఉండగా, నీ దేహం మరణించకముందే మరణం లేని వస్తువు ఒకటి నీ హృదయంలో ఉంది, ఆ సుఖాన్ని నీవు అనుభవిస్తుంటే, ఆ శాంతి కనుక నీకు అనుభవంలో కనుక ఉంటే, నువ్వు గురువుగా ఉండటానికి నువ్వు పనికొస్తావు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇతరులు నువ్వు గైడ్ చేయడానికి నీకు అవకాశం, లేకపోతే నీ గైడ్ చేయ ఇతరులు ఎక్కడికి నడిపించాలో నీకే తెలియదు. ఆత్మానుభవం నీకు లేనప్పుడు ఆత్మ సుఖం నీకు అందనప్పుడు. ఇవాళ మధ్యాహ్నం కూడా ఎవరు అడిగారు నన్ను, మనం మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాం, అందరికీ డౌట్. మనం మరణించిన తర్వాత ప్రయాణం చేసి వీళ్ళు నిజమే కావచ్చు. శరీరం మరణించిన తర్వాత మనస్సు ప్రయాణం చేస్తుంది. ప్రయాణం చేసి మీ వెళ్ళేది మనస్సు, తిరిగి వచ్చేది మనస్సు. దానికే మనం జీవుడు అని పేరు పెట్టాం. దానికి ఏం పేరు పెట్టాం, జీవుడు అని పేరు పెట్టాం. అంచేత మరణించిన తర్వాత ఏది ఎడుతుంది, మనస్సు ఎడుతుంది. ఆ మనస్సు అనేది ఇప్పుడే నువ్వు విచారణ చేసి చూస్తే, ఆ మనస్సు అనేది నువ్వు ఇప్పుడే విచారణ కనుక చేసి చూస్తే అది లేదన్న సంగతి నీకు తెలుస్తుంది. దాని దగ్గరలో మనస్సు ఎవరికి, దాని దగ్గరలో మనస్సు లేనే లేదు. నీకు ఏదైనా దుఃఖం ఉందనుకోండి, బాధ తగ్గదో నీ దుఃఖం నీకు తెలియదు. ఎందుకంటే మనసు లేదు కాబట్టి. దుఃఖం ఎక్కడ ఉన్నట్టు మనసులో ఉంది, నీకు బాధ తగ్గదో మనసు లేదు, అంటే దుఃఖం కూడా నీకు తెలియతుంటుంది. అంటే మనస్సు నశిస్తే దుఃఖం నశిస్తుంది, మనస్సు మీకు నశించినంత కాలం దుఃఖం కూడా నశించదు. అంటే గాఢ నిద్రలో మనం ఉన్నాం, గాఢ నిద్రలో మనం ఉన్నాం. ఎలాగా లేము అలాగా లేము, అలాగా సాదాత్యం పొందటం లేదు, ఇలాగా సాదాత్యం పొందటం లేదు. మనం ఉన్నాం, అలాగ ఉన్నాం అనుకోవటం లేదు, ఇలాగ ఉన్నాం అనుకోవటం లేదు. మనం పెద్దవాళ్ళం అనుకోవటం లేదు, మనం చిన్నవాళ్ళం అనుకోవటం లేదు. మనం గ్రేట్లు అనుకోవటం లేదు, లిటిల్ స్మాల్ అనుకోవటం లేదు, ఏమీ అనుకోవటం లేదు. దేనితో సాదాత్యం లేదు, మనకి శరీరంతో తాదాక్ష్యం లేదు, లోకంతో తాదాక్ష్యం లేదు, దేవుడితో తాదాక్ష్యం లేదు, దేనితో తాదాక్ష్యం లేదు. మనం గాఢ నిద్రలో ఉన్నాం. గాఢ నిద్రలో నువ్వు ఎలా ఉన్నావో అలా జాగ్రత్త అవస్థలో కనుక ఉండగలిగితే నీకు అప్పుడు బ్రహ్మగ్రామి స్థితిని నువ్వు పొందుతావు. గాఢ నిద్రలోను ఎలా, దేనితో కూడా తాదాక్ష్యం పొందకుండా గాఢ నిద్రలో నువ్వు ఎలా ఉండగలిగావో, జాగ్రత్త అవస్థలో కూడా అలా ఉండగలిగితే నువ్వు బ్రాహ్మణ స్థితిని పొందుతావు, బ్రహ్మమును పొందుతావు. అంటే నువ్వు ఎవరుగా ఉన్నావో దాన్ని పొందుతావు. మనం జాగ్రత్త అవస్థలో దేహంగా ఉంటాము, మనస్సుగా ఉంటాము, ఇష్టంగా ఉంటాము, అయిష్టంగా ఉంటాము, రాగంగా ఉంటాము, ద్వేషంగా ఉంటాము, నిశ్చితంగా ఉంటాం. జాగ్రత్త అవస్థలో గాఢ నిద్రలో అలాగే ఏది ఉండవు, అలా మనం ఉంటాం, మనం మనంగా ఉంటాం. అంతే, ఇలాగ ఉండం, అలాగ ఉండం, వాడిగా ఉండం, ఎలాగ ఉండం, మనం ఉంటాం. ఎలా ఉంటామంటే మనం మనంగానే ఉంటాం. ఆ స్థితి గాఢ నిద్రలో ఏ స్థితి అయితే నీకుండో ఆ స్థితిని నువ్వు జాగ్రత్త అవస్థలో తెచ్చుకోవాలి. పరిశ్రమ చేసి సాధన చేసి నువ్వు జాగ్రత్త అవస్థలో తెచ్చుకెడితే అష్టం ధర్మస్ లేకుండా నువ్వు జాగ్రత్త అవస్థలో ఆ స్థితి గాఢ నిద్రలో అనే స్థితి నేను ఉన్నావు. అక్కడ ఉన్నాక నీకు ఎరుక లేదు, ఆ స్థితి నువ్వు జాగ్రత్త అవస్థలో తెచ్చుకుంటే ఎరుక కూడా వస్తుంది. అప్పుడు నీ బ్రాహ్మణ స్థితి కలుగుతుంది, నీ బ్రహ్మాండ కలుగుతుంది. దేహం లేకపోతే మనం ఉండలేము, మనసు లేకపోతే మనం ఉండలేము, మన ఇష్టాలు అయిష్టాలు లేకపోతే మనం ఉండలేము, లోకం కనిపించకపోతే మనం ఉండలేము, మన దేవుడు పటాలు కనిపించకపోతే మనం ఉండలేము, మన రాముడు మన కృష్ణుడు కనిపించకపోతే మనం ఉండలేము అని అనుకుంటాం. మరి మన గాఢనిద్రలో ఏమీ లేకుండా ఎలా ఉన్నాం? గాఢనిద్రలో మన రాముడు మన కృష్ణుడు మన శివుడు లేకుండా ఉన్నాం కదా. మతం మతం కులం ఏమీ లేకుండా ఉన్నాం కదా, ఉన్నాం కదా. మన ఇష్టాలు మన అయిష్టాలు మన దుఃఖం కూడా లేకుండా ఉన్నాం కదా. శరీరం లేకుండా ఉన్నాం, లోకం లేకుండా ఉన్నాం, మనసు లేకుండా ఉన్నాం, ఉన్నాం కదా. గాఢ నిద్రలో ఉన్నాం కదా, ఏరని ఎవరు అంటలేదు కదా. గాఢ నిద్రలో ఉన్నాం, కానీ ఉన్నామన్న సంగతి మనకి తెలియటం లేదు. ఆ జాగ్రత్త అవస్థలో కనుక ఆ స్థితిని మనం తెచ్చుకుంటే ఉన్నామన్న సంగతి తెలుస్తుంది. సుఖం కూడా దానికి వెంబడే ఉంటుంది, శాంతి కూడా దానికి వెంబడే ఉంటుంది. అంటే అజ్ఞానంలోంచి విడుదల పొందటం, అహం వృత్తిలోంచి విడుదల పొందటం, దేహభావంలోంచి శవబుద్ధిలోంచి విడుదల పొందటమే మోక్షం. ఇంకోటి ప్రతిమకు మంచి మాట చెప్పింది అన్నారు, చాలా కూల శాఖలో మర్చిపోయారు. నీకేమో జిల్లు వదిలేసి పుట్టి చెప్పాను అన్నారు. ఇప్పుడు జ్ఞాపకం వస్తాను, నాకు పుట్టి పుట్టు ముందు జ్ఞాపకం వచ్చింది, జిల్లు మర్చిపోయారు. అమ్మాయి ఏమన్నంటే ఈ రెండు చేతులతోటి మంచి పనులు చేసేటట్టు నన్ను అనుకోని చిన్న చేతులు చూపించి నాతో చెప్పింది. తర్వాత ఇంకోటి చెప్పింది ఏంటంటే, ఈ చేతులు ఏదైనా మంచి పనులు చేస్తే, ఈ చేతులు ఏదైనా మంచి పనులు చేస్తే చేతులు మర్చిపోతున్నాయి కానీ మనస్సు మర్చిపోవటం లేదు, మనస్సు కూడా మర్చిపోయింది తను ప్రయత్నించాలి. చేతులు ఏదైనా మంచి పనులు చేస్తుంటే చేసే చేతులు వెంటనే మర్చిపోతాయట, పని చేసేస్తుంది కానీ మనస్సు మర్చిపోదట. అలాంటి వారికి ఉపకారం చేశాను. మనస్సులో కూడా మర్చి వచ్చేలా చేయండి. చేతులు ఎలాగో మర్చిపోతాయి, ఇచ్చిన మరుక్షణంలోనే చెయ్యి మర్చిపోతుంది కానీ మనస్సు మర్చిపోతుండదు. చెయ్యి మర్చిపోయినట్టే మనస్సు కూడా మర్చిపోయినట్టు నన్ను అనుగ్రహించున్నాను. అది అసలు పైన చెప్పడం మర్చిపోయాను. ఇందాక చెప్పిన తొళ్ళు ఇప్పుడు చెప్పింది జనత. అంటే చెయ్యి వదిలేస్తాను, అట్టిపోండి నా చెయ్యి వదులుతానండి, మనసు వదలటం లేదా. అట్టిపండి నేను ఎవరికైనా ఇచ్చానుకోండి, నా చెయ్యి తేలిగ్గానే వదులుతాను అట్టిపండిని. కానీ ప్రధాన వారికి అట్టిపండి ఇచ్చానని మనస్సు వదలటం లేదు. ఆ మనస్సు కూడా వదిలేటట్టు నేను అనుగ్రహించండి. చెయ్యి వదిలేస్తాను, చెయ్యి తేలిగ్గా వదులుతాను కానీ మనస్సు వదలటం లేదే. ఆ మనస్సు కూడా వదిలేటట్టు నన్ను అనుగ్రహించండి. అది అసలు విషయం చెప్పడం మర్చిపోయింది, అసలు పైన ఫుల్ మర్చిపోయింది నేను చెప్పాను. అమ్మ చెప్పిన మాట అమ్మ చేరు ప్రతి మాట ప్రజలు ఏ పని చేస్తున్నారు, కట్టం సక్రంగా ఏదో లాంఛనం కోసం ఏ పని చేయదు. రైతులకు చిన్న పనులు సరే పెద్ద పని అక్కర్లేదు. పెద్ద పనులని పెద్దవాడికి వదిలేద్దాం. మన చేతిలో ఉన్న పని చిన్న చిన్న పనులు మనం సమగ్రంగా చేయి, ఇష్టంగా చెయ్యి, ప్రేమగా చెయ్యి. అంతేకాని ఏదో లాంఛనం కోసం చేయి, లాంఛనం కోసం మటుకి చేతి లాంఛనం మటు కోసం చేయి. అంటే నేను ఏం చేసినా, పూజ చేసినా, ఇక్కడ భగవాన్ ఎలా చెప్తున్నారు చూడండి, ఎంత పొందిగ్గా చెబుతున్నారు. ఏదైనా మంచి పని చేసినా, ఇంటి కదా పూజ చేసినా, ముడి చుట్టూ తిరిగినా, ఏ నదిలైనా స్నానం చేసినా, పెద్దలతో సహవాసాలు చేసినా, వేదాలు పారాయణం చేసినా, ఉపనిషత్తులు అధ్యయనం చేసినా, లోపం అంటే అసమృద్ధి అహంభావం ఎంతవరకు పోతాందో ఒకసారి మధ్య మధ్యలో చూసుకోండి అని. మనం ధర్మాన్ని ఎక్కడ పెట్టుకుని ఎప్పుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు మనం ధర్మాన్ని ఎక్కడ పెట్టుకుని మధ్య మధ్యలో చూసుకుంటా ఉంటాం జ్వరం ఉండాలేదని. అలాగే మీరు మధ్య మధ్యలో అహంభావం తగ్గుతుందా పెరుగుతుందా, అహంభావం ఎంత ఏదో పూజ చేస్తున్నాం, జపం చేస్తున్నాం, నదుల్లో స్నానాలు చేస్తున్నాం, గురు చుట్టూరు తిరుగుతున్నాం, పెద్దలు చెప్పిన మాటలు శ్రవణం చేస్తున్నాం, ఇవన్నింటి వల్ల లోపల అజ్ఞానం తగ్గుతుందా పెరుగుతుందా, ఈ అజ్ఞానం తగ్గుతుందా లేదా మధ్య మధ్యలో చూసుకుంటా ఉందా, అది ముఖ్యం సమానంటున్నారు. మీరు సత్యనారాయణ వ్రతం చేస్తే చేసుకొని చేయొద్దు అంటే లేదు. ఈ వ్రతాల వల్ల, యజ్ఞాల వల్ల, యాగాల వల్ల, ఈ యజ్ఞం వల్ల, దానం వల్ల కృష్ణుడు చెప్పాడు గీతలో, నేను ఇప్పుడో కాదు ఎంతకాలం అయితే తిరుగుతుందో అంతకాలం మీరు విడిచిపెట్టడం ఒకటి యజ్ఞం, రెండు దానం, మూడు పాటిస్తాం. యజ్ఞం అంటే స్వార్థం లేకుండా పనిచేయడం, దానం అంటే ఇతర సుఖం కోసం పనిచేయడం, తపస్సు అంటే ఏంటి, నీ శరీరాన్ని నీ మనస్సుని శిక్షించుకోవడం. అంటే నా శరీరాన్ని, నా మనస్సుని, నా ఇంద్రియాలని శిక్షించుకుని అదుపుడి పెట్టుకోవడం తపస్సు. ఇతరుల స్వరం కోసం నేను పని చేస్తే నిదా ఏదో గొప్పలు ఆశించకుండా, కీర్తి ఆశించకుండా, ధనాన్ని ఆశించకుండా, జనాన్ని ఆశించకుండా, చాలా మంచిని మంచి కోసమే చేస్తాంటే నీ విజయం. ఈ మధ్యన ఎవరో తూర్పుగోదావరి జిల్లాలో ఎవరు అంటున్నారు, మా డాక్టర్ గారు ఈ మధ్యన మా గ్రామాల్లో ఎక్కువ చుట్టుపక్కల గ్రామాల్లో చాలా మందికి కొంచెం ఆపరేషన్లు ఫ్రీగానే చేసి పెడుతున్నారు, చాలా మందికి ఫ్రీగానే చేసి పెడుతున్నారండి, కొంచెం డబ్బు అంత ఎక్కువ పుచ్చుకోకుండా అంతా ఏదో ఖర్చులు పుచ్చుకుంటున్నారు, ఎక్కువ ఏం పుచ్చుకోవట్లేదు, ఎక్కువ మెయింటెనెన్స్ కదా పుచ్చుకుంటున్నారు, చాలా బాగా చేస్తున్నారు, వచ్చి అంతవరకు బాగానే ఉంది. తర్వాత వచ్చి ఏం చేస్తున్నారు, భవిష్యత్ వచ్చి ఎలక్షన్లో అసెంబ్లీకి నిలబడాలని ఎందుకోవాలని వస్తున్నారు. ఇంక ఏం చెప్తారు చెప్పండి, అంతవరకు చాలా బాగా చెప్పారు, చూద్దాం చాలా బాగుందండి, అన్ని గ్రామాల్లో ఆయన వచ్చేస్తున్నారు, వచ్చేసి ఏం మీకు ఏదైనా ఆపరేషన్ చేసి మీకు చెప్పండి, ఏదో మీకు తప్పు చేసి పెట్టానంటున్నారు. మామూలు సిటీస్ లో 5000 కూర్చునేది వేరు, ఏమో ఉదాహరణ చేసేస్తున్నారు అన్నమాట కరెక్టే, కానీ మొత్తంగా చూస్తుంటే ఏదో రాబోయే ఎలక్షన్ అని నిలబడి ఉద్దేశం అంటే కనిపిందే ఇది ఇవన్నీ ఆయన చేస్తున్నాడు మీరు అలాగా చేస్తారు. ఆ చేతుల్లో కూడా ఆపరేషన్ తప్పులు చేసినప్పటికీ సంకల్పంలో తేడా ఉండేటప్పటికీ, సంకల్పంలో తేడా ఉండేటప్పటికీ ఆయన చేసేది తక్కువ డబ్బు తెచ్చుకుని ఆపరేషన్ చేసినప్పుడు వ్యాపారం అవుతుంది. ఏమవుతున్నది, వ్యాపారం అవుతుంది. దానివల్ల మీకు కొంత పుణ్యం రావచ్చు, 10 మంది జనం మీకు జేజేలు పట్టవచ్చు, కానీ అసలు సున్నా, మోక్షం సున్నా, అల్టిమేట్ ట్రూత్, అల్టిమేట్ రియాలిటీ, ఆ ఫైనల్ ఆ ఎగ్జిస్టెన్స్ మీకు దొరకదు. మీ మైండ్ మూడు తగ్గకపోతే అల్టిమేట్ ట్రూత్, అల్టిమేట్ రియాలిటీ మేము అనుకోవడం పని. మన రాజమండ్రిలో చెప్తున్నారు, మా డాక్టర్ గారు బాగా సేవ చేస్తున్నారని బాబు మాట అని చెప్పారు, అక్కడ కూడా చెప్పారు, అక్కడ నేను మాట చెబుతున్నారు. అంటే నీకు దానివల్ల కలిగిన ఓట్లు వేయచ్చు నీకు కాదంటున్నది, కానీ అలా చేయించడం ఈశ్వరానికి కాబట్టి నువ్వు పాత్ర ఉండేవాడు ఏం చేయడం, ఏ పని ఎందుకు చేస్తున్నావు, మన కంట్రోల్ మనకు బయట లేదు, మన కంట్రోల్ మన లోపలే ఉన్నాడు, అంతర్యామిలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు సర్వసాక్షి. దానికి తెలియకుండా మనం ఏ పని చేయడం, ఏ వస్తువు తినడం, మన ఇంట్లో 4 గదులు 4 తలుపులన్నీ వేసేసుకుని ఏదైనా వస్తువు తిన్నా ఆ వస్తువు ఏ వస్తువు మనం తింటున్నామో, ఎవరికి కనిపించకుండా ఈ వస్తువు తినేస్తున్నామని మనం అనుకుంటాం, దాన్ని కూడా చూస్తుంటాడు వాడు ఈశ్వరుడు సర్వసాక్షి. అది ముందు నీకు మనకంటే ఒక అతీతమైన శక్తి ఒకటి ఉందని మనం నాకు ఒక నమ్మాలి, గుర్తించాలి. మనకంటే అతీతమైన శక్తితోటి ఉంది ఆ గుర్తింపు మనకు రావాలి. ఒక హయ్యర్ పవర్ అనేది ఒకటి ఉందని మనకు గుర్తింపు రావాలి. గుర్తింపు రావాలి, తర్వాత శరణాగతి చేయాలి. దానికి హయ్యర్ పవర్ మనం శరణాగతి చేయాలి. దాని చేతిలో మన ఒక పని ముందు అవ్వాలి. ఈ పుస్తకం నా చేతిలో ఎలా ఉందో ఈశ్వరుడి చేతిలో మన ఒక పని ముందు అవ్వాలి. మేము భగవంతుని చాలా కాలానికి ఆరాధిస్తున్నామంటే ఎప్పుడు ఆయన దర్శనం ఇవ్వలేదని కొంతమంది అంటూ ఉంటారు. అది కూడా శరణాగతి కాదు. అది కూడా మన చేతిలో పని మనం చేయటమే కానీ అయ్యింది అవ్వలేదని ఒక మనసు మనసులో ఘర్షణ హృదయపూర్వకంగా చేసినట్టు దేవుని దర్శనం అయ్యింది అవ్వలేదని అలా ఎదురు చూడకూడదు. ఎదురు చూడటం వల్ల టెన్షన్ వస్తుంది. ఎదురు చూడటం వల్ల టెన్షన్ వస్తుంది. కాముగా కూలిగా వర్క్ చేసుకుంటే వెళ్ళాలి. మనం చేస్తున్న పనిలోనే భగవంతుని చూస్తూ మనం పని చేసుకుంటే వెళ్ళాలి. అంటే పాశ్చాత్య దేశాల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒకటి వర్కే. వర్క్ ఇది వర్క్షాప్. వర్క్ ఇది వర్క్షాప్. మూడుతో మనం దేవుని స్తోత్రం చేస్తాం. మూడుతో మనం దేవుని స్తోత్రం చేస్తాం. కొన్ని దేశాల్లో చేతులతో పనిచేసి దేవుని సంతోషం కలిగిస్తాం. మనం చేతులతో చేసే పని తక్కువ, మూడుతో దేవుని ఎక్కువ స్తోత్రం చేస్తాం. కొంతమంది మూడుతో ఎక్కువ మాటలు చెప్పరు, చేతులతో దేవునికి ఇష్టమైన పనులు చేస్తాం. కానీ మూడుతో చెప్పరు, చేతులతో వాళ్ళు దేవునితో ఇష్టమైన పనులు చేస్తూ ఉంటారు. ఇంకా మన నోటికి మన చేతికి చాలా దూరం. ఇంకా నోటితో చెప్పేది చేతుడు మనం చెయ్యాలి. నోటితో చెప్పేదో ఎవరైతే చేతితో చేస్తున్నారో ఆ దేశాలు అభివృద్ధిలోకి వచ్చి వాళ్ళు బాగుపడ్డారు. ఈ మాట కృష్ణుడు రిపీటెడ్గా చెప్పాడు. మీరు మంచిని కొంచెమే ఆచరించండి. ఎంతగలి ఎంత చేయగలిగితే అంతే ఆచరించండి. మంచిని ఆలోచించండి, మంచిని ఆచరించండి. ఎంత ఆచరించగలిగితే అంతే ఆచరించండి. భవిష్యత్తులో మహా ప్రమాదం నుంచి బయటకు వస్తారు. ఒక క్రైసిస్లో పడకుండా మీరు విడుదల పొందుతారు. అంటే మీకు భగవంతుడికి శరణాగతి పొందే కలిగి మీకు ఉపయోగం లేని తలంపులని ఆగిపోతాయి. కాబట్టి మీకు తలంపు వల్ల దుఃఖం వస్తుంది. నువ్వు భగవంతుడికి శరణాగతి పొందే వరకు భగవంతుడి యొక్క బుద్ధి జరుగుతుంటే మీకు వ్యర్థమైన చింతలు, వ్యర్థమైన కోరికలు చల్లిపోతూ ఉంటాయి. మనం పని చెయ్యాలి, ఎలా చెయ్యాలో తెలుసుకుని చెయ్యాలి. అంటే సన్యాసి అంటే, సన్యాసి అంటే కాషాయం ధరించిన వాడు సన్యాసి అనే భావం. ఎవడైతే కర్మ చేస్తూ కర్మఫలాన్ని ఎవడైతే త్యాగం చేస్తున్నాడో వాడు సన్యాసి. సన్యాసి అంటే నిర్వచనం ఎవరు చేస్తారంటే కర్మఫల త్యాగి సన్యాసి. మహాత్మా గాంధీ గారు సన్యాసి. పని చేశాడు, ఆ పనికి తాలూకు ప్రతిఫలం ఆయన మనసులో కూడా ఎప్పుడు ఆశించలేదు. వాడు సన్యాసి. సన్యాసి అంటే సామర్థ్యంగా ఉన్నవాడు సన్యాసి కాదు, కర్మ ఫల చాలి సన్యాసి. వాడికి ఎహం ఉంటుంది, పరం ఉంటుంది. ఎహంలో పొందవలసింది కూడా వాడు పొందుతాడు, పరంలో పొందవలసింది కూడా పరంలో పొందవలసింది. అక్కడ పొందుతాడు, ఇక్కడ పొందుతా ఉంటాడు. ఎవడు కర్మ ఫల చాలి. ఆ కర్మ ఫల చాలి కానీ వాడు ఎహం లేదు, వాడికి పరం లేదు. రామకృష్ణ పరమహంస గారి చెప్తూ ఉంటారు, రిపీటెడ్ త్యాగి కానీ వాడు జ్ఞాని కాలేడు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల మనసు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల నీవు నేను అనగా నీవు నేను అనగా అంటే జ్ఞానికి అహంభావన అడిగిపోతుంది, లోకం అడిగిపోతుంది, దేవుడు అడిగిపోతాడు, అంతా అడిగిపోతుంది, అంతా ఒకే ముద్ద అయిపోతుంది. ఇంకా లోపల బయటనే బుద్ధి ఉండదు అంటే ఆ సెపరేట్నెస్ ఉండదు. మనకు లోపల మన లోపల ఉన్నా లోపం బయట ఉందనిపిస్తున్నాను. ఆ జగ బుద్ధి నశిస్తుంది. ఎవరికి బ్రహ్మానుభవం పొందిన వాడికి, బ్రాహ్మణ స్థితిని పొందిన వాడికి, లోపల బయట ఉండదు. ఇంకా
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
మహిళాంతం అంటే మీరు మీరేమో మమ్మల్ని గురించి బయట ఒక రకంగా అనుకోండి, మేము లోపల ఒక రకంగా ఉంటాం అనుకుంటాం. మనం ఏమనుకుంటామంటే మేము లోపల ఒక రకంగా ఉంటాం, మీరు బయట ఇంకో రకంగా అనుకోండి అలా అనుకుంటాం. జ్ఞానికి లోపల బయట ఉండే ఉంటాడు, లోపల ఎలా ఉంటాడో బయట ఎలా ఉంటాడు, బయట ఎలా ఉంటాడో లోపల ఎలా ఉంటాడు.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
ఎవరికైనా మీకు జ్ఞానం లేదనని వాళ్ళ కోపం వస్తుంది. వాళ్ళకి లోపల ఉన్నది అజ్ఞానమైనా మీకు జ్ఞానం లేదంటే వాళ్ళకి ఏమొస్తుంది, వాళ్ళ కోపం వస్తుంది. ఎంచేది వాళ్ళ లోపల అజ్ఞానం ఉన్నా మనం అందరం వాళ్ళకి జ్ఞానం ఉందని అనుకోవాలి. దాన్ని ఇదే మాయ. వాళ్ళకి లోపల అజ్ఞానం ఉన్నా మీరు మీకు జ్ఞానం ఉంది జ్ఞానం ఉందని మనం అనాలి. అలా అనాలనుకోండి వాళ్ళ కోపం వస్తుంది. ఎంచేది వాళ్ళ లోపల అజ్ఞానం ఉన్నా వాళ్ళకి జ్ఞానం ఉందని మనం అనుకోవాలి, లేకపోతే వాళ్ళ కోపం వస్తుంది.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల గిరిలోకమైన శ్రీ కరుణా సముద్రమా కృప చేసిన మేలుము అరుణాచల గిరిలోకమైన శ్రీ కరుణా సముద్రమా కృప చేసిన మేలుము అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
మనం నామం చేసేటప్పుడు కూడా యాంత్రికంగా చేయకూడదు, శ్రద్ధగా చేయాలి. అశ్రద్ధగా చేయకూడదు, శ్రద్ధగా చేస్తే మనస్సు పవిత్రమవుతుంది. పవిత్రమైన మనస్సు జ్ఞాన సముపార్జనకి యోగ్యత సంపాదిస్తుంది. నామే మెకానికల్గా చేయకుండా యాంత్రికంగా చేయకుండా నామే భక్తి కలిగి విశ్వాసం కలిగి చేయాలి, ప్రేమగా చేయాలి. ప్రేమగా చేస్తే ఆ మనసు పవిత్రమవుతుంది, తలసపడుతుంది. నామం చేసేటప్పుడు కూడా పవిత్రంగా నామం చేయటం వల్ల నామం ఎందుకంటే మనం పవిత్రం అవ్వడానికే నామం చేయటం కూడా కరక్షపణ.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
ఇందాక ప్రతిమే విశాఖపట్నంలో ప్రతిమ చెప్పిన మాట మీరు మంటంటుని గుర్తుపెట్టుకోండి. నాకు చెయ్యి విడిచిపెడతాను కానీ మనసు విడిచిపెట్టలేదు అమ్మా అమ్మ. చెయ్యి ఎప్పుడైతే విడిచిపెట్టినప్పుడు మనసు కూడా విడిచిపెట్టాలి. చెయ్యి విడిచిపెట్టినప్పుడు మనసు విడిచిపెట్టకపోతే మళ్ళీ నాకు వాసనలు పెరిగిపోతాయని చెప్తున్నారు. చెయ్యి విడిచిపెట్టను అనుకోండి, మనసు విడిచిపెట్టదు అనుకోండి, దానివల్ల నాకు పుణ్యం వస్తే రావచ్చు కానీ జ్ఞానం మటుకు రాదు.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల మనుచు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల అరుణాచల మనుచు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల నీవు నేను అనగా నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా నిలుచు స్థితి కరుణించు అరుణాచల அருணாச்சல சிவ அருணாச்சல சிவ அருணாச்சல சிவ அருணாச்சலம் சச்ச ஞானமுலேனி சச்ச ஞானமுலேனி நீ ஜன்ம பலமேனி ஒப்புக ராவேல அருணாச்சல சச்ச ஞானமுலேனி நீ ஜன்ம பலமேனி ஒப்புக ராவேல அருணாச்சல அருணாச்சல சிவ அருணாச்சல சிவ அருணாச்சல சிவ 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 அருணாச்சல அருணாச்சல சிவன் அருணாச்சல சிவன் அருணாச்சல சிவ அருணாச்சல அருணாச்சல சிவன் அருணாச்சல சிவன் அருணாச்சல சிவ அருணாச்சல சிவ 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 சம்போ மகாதேவ சம்போ சிவ 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 சம்போ மகாதேவ சம்போ
மகாதேவன் அல்லகத்தன் மாதேவான்
சிவ 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 சம்போ மகாதேவ சம்போ 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 சிவ 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 சம்போ மகாதேவ சம்போ சிவ 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 சம்போ மகாதேவ சம்போ மகாதேவ சம்போ
மகாதேவ என்று கிரேத்து காண்டன்
சிவ 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 சம்போ மகாதேவ சம்போ சிவ 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 சம்போ மகாதேவ சம்போ அருணாச்சல சிவ அருணாச்சல சிவ அருணாச்சல சிவ அருணாச்சல அருணாச்சல மனசு ஸ்மரிசு அருளாகம் நிர்மூலஞ்சு அருணாச்சல
కీలకం అంతా ఇక్కడ ఉంది. మనం ఎవరు ఆత్మ, కానీ మనం ఏమనుకుంటున్నాం, మన అహంభావమే నేను అనుకుంటున్నాను అంటే ఎవరైనా పూడితే మనకు సంతోషం వస్తుంది, విమర్శిస్తే దుఃఖం వస్తుంది. ఏదైతే మనం అవును అది అవ్వనుకుంటున్నది, ఏదైతే కాదో మనం అవునని అనుకుంటున్నాం. ఆ చిక్కు తీరే వరకు మనకు అజ్ఞానం తప్పదు. ఎన్ని యోగాభ్యాసాలు చేసినా సరే, ఎన్ని బండ పనులు ఎన్ని చేసినా సరే, అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల Yeah.